మన తెలుగు భక్తులందరూ పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇప్పుడు జరిగింది కొంచెం క్లుప్తంగా తెలుగులో చెప్పమని భక్తులందరూ రిక్వెస్ట్ చేశారండి. సో ఇది కొంచెం క్లుప్తంగా తెలుగులో మీ అందరితో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. అండ్ రామ్ చరణ్ అనే ఆయన బేసిక్ గా అమెరికన్ అండి. నాన్నగారి దగ్గరికి 1990s ఎండ్ లోనే నాన్నగారి దగ్గరికి వచ్చాడు అనమాట. ఫస్ట్ తను 20 ఏళ్ల వయసులో ఉండగా అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా నాటీగా చాలా అల్లరి పిల్లోడుగా ఉండేవాడంట. అయితే ఎవరు నిజం చెప్పట్లేదు, ఈ మనుషులు ఎవరు నిజం చెప్పట్లేదు అని అనిపించేది అంటే చిన్నప్పటి నుంచి. ఎందుకు అనిపించేదో తెలియదు, కానీ ఎవరు ఏంటి నిజం చెప్పరేంటి, ఎవరు ట్రూత్ చెప్పరేంటి అనుకునేవాడంట. సో ఏమన్నాడంటే ఆ చిన్నప్పటి నుంచే ఆ తెలియకుండానే ఇదంతా నిజం కాదు అని తనకు అనిపించేదంటండి. సో అంటే పూర్వజన్మ సుకృతం అంటారు కదా, సో అది క్యారీడ్ ఫార్వర్డ్ అయినట్టుంది ఈ జన్మకి. 20 ఇయర్స్కే బాగా అంటే తెలియకుండానే లోపల స్పిరిచువాలిటీ పెరుగుతూ వచ్చిందనమాట. సో అక్కడ అమెరికాలో కొంతమంది ఇక్కడ అంటే కొంతమంది అంటే చాలా రేర్లండి అమెరికాలో ఆ టైంలో 90s లో అక్కడి నుంచి వచ్చి ఇండియా ఈ గురువుల దగ్గర ఉండి కాస్త నేర్చుకుని కాస్త మెడిటేషన్ అది చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు పరిచయం అయ్యారంట ఆయనకి. అక్కడ పరిచయం అయిన తర్వాత వాళ్ళ సహాయం తీసుకుని మెడిటేషన్ అది నేర్చుకుని చాలా మెడిటేషన్ ప్రాక్టీస్ కింద చేసుకుని అది హ్యాబిచువేట్ చేసుకున్నాడంట. సో మెడిటేషన్లో తనకి చాలా డీపెన్ అయ్యాను, అప్పటికే చాలా శాంతి వచ్చేది నాకు నా మెడిటేషన్లో. నాకు మెడిటేషన్ ఇండియా నుంచి వచ్చిన ఆయనే ఒక ఆయన చాలా స్పిరిచువల్గా ఉండేవారు. ఆ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడం మొదలు పెట్టాను, కానీ ఆయన మరణించారంటండి. తర్వాత దీనికి పరిచయం అయిన కొంతకాలానికి ఆయన మరణించారంట. అప్పుడు అనిపించిందంట ఈ చనిపోవడం ఏంటి, అసలు అసలు చావు భయం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా సృష్టిలో, చావు భయం లేని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి అనుకున్నాడంటండి. ఆ తర్వాత అనుకోకుండా ఎవరో ఒక గ్రూప్తో పాటు ఇండియా వచ్చాడంట. ఆ ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే నాకు తెలిసినకి నీమ్కరోలి బాబా ఆశ్రమానికి ఏదో విజిట్ చేసినప్పుడు హనుమంతుడికి బాగా ఆకర్షింపబడి, నీమ్కరోలి బాబా హనుమంతుడు అవుతారు అంటారు మన భగవాన్ రమణ మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవుతారు అని ఎలా అనుకుంటారో అలా నీమ్కరోలి బాబా అన్న ఆయన హనుమాన్ అవుతారు అనుకుంటారు అక్కడ అక్కడ ఊళ్ళో వాళ్ళు. సో అక్కడికి వెళ్ళడం, ఆ రామ్దాస్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయనేమో ఈయనకి శిష్యుడు అవ్వడం, సో ఆయన ఆశ్రమానికి వెళ్ళి బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అప్పటికే ఆయన దేహం వదిలేశారు నీమ్కరోలి బాబా. తర్వాత ఈ రామ్నామం చాంటింగ్, ఈ హనుమాన్ చాలీస్ ఇందాక మనకి వండర్ఫుల్గా పాడి వినిపించాడు కదా, అవన్నీ కూడా అక్కడ అంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉంది, ఈ భక్తి కూడా ఎప్పుడూ ఉంది లోపల ఇంటర్నల్గా, అది సర్ఫేస్ అయింది అంటే బయటకు వచ్చింది ఇండియా వచ్చేసరికి. సో తన మార్గం భక్తి సరెండర్ రామ్ చరణ్ మార్గం అనమాట. సో చాలా డివోటెడ్గా ఉండి ఒక సంవత్సరం పాటు చాలా ఏడ్చాడంటండి, తపన పడ్డాడంట, నీలాంటి గురువు నాకు కావాలి, నువ్వు బాడీలో ఉండగా నేను నిన్ను చూడలేదు, నాకు బాడీతో ఉన్న గురువుని ఎవరినన్నా చూపించు, నాకు ఆయన ప్రెజెన్స్లో ఉండాలి అని కోరిక విపరీతంగా వచ్చి ఒక సంవత్సరం చాలా తపన పడ్డాడంటండి. తర్వాత ఇలా పప్పాజీ గారు కలవడం, పప్పాజీ గారు చాలా నాన్నగారులాగే ఉండేవారండి. యాక్చువల్గా చాలా మంది పప్పాజీ భక్తులు వాళ్ళ గురువు గారు దేహం చాలించిన తర్వాత అరుణాచలం వచ్చారంట. అరుణాచలం రావడం పప్పాజీ గారు నాన్నగారు ఒక్కలాగా ఉండడం చూసి పప్పాజీ గారు భక్తులందరూ కూడా నాన్నగారు భక్తులు అయ్యారండి తర్వాత. ఇది చాలా చాలా వింతగా ఉంటుంది, ఎందుకంటే నాన్నగారు బాడీ వదిలేసినట్టు పప్పాజీ గారు వదిలేసిన తర్వాత ఆయనకి చాలా మంది ఫారినర్స్ భక్తులు ఉండేవారనమాట. వాళ్ళంతా కూడా అంటే ఎక్కువ కాలం గడపలేకపోయేవారు, గడపలేకపోయారు ఆయన దగ్గర, ఎందుకంటే 6-7 సంవత్సరాలకి ఆయన దేహం చాలించేశారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా ట్రూత్ రియలైజేషన్ రాలేదు, మన గైడెన్స్ పూర్తిగా కుదరలేదు కదా, ఆయన బాడీ చాలించేశారు, అసలు ఇంకా మనం ఎవరి వైపు తల తిప్పి చూడాలి ఇప్పుడు అని కొంచెం బెంగ పెట్టుకున్న టైంలో వాళ్ళందరూ కూడా పప్పాజీ గారికి కూడా భగవాన్ రమణ మహర్షి ద్వారానే రియలైజేషన్ వచ్చిందండి. సో వాళ్ళందరూ ఏం చేశారు, మెల్లగా అరుణాచలం రావడం మొదలుపెట్టారు. అరుణాచలం వచ్చిన తర్వాత అందరూ చెప్పడం మొదలుపెట్టారంట, మీరు అరుణాచలం వచ్చారు, మీరందరూ పప్పాజీ గారి భక్తులు కదా, నాన్నగారు అచ్చం పప్పాజీ గారి లాగే ఉంటారు, సో మీరందరూ నాన్నగారిని చూస్తే ఆయనకి బాగా కనెక్ట్ అవుతారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చాలామంది చెప్పేవారంటండి. సో పప్పాజీ గారి భక్తులు చాలామంది, జాన్ డేవిడ్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, మోజీ కానివ్వండి, ఈరోజు మాట్లాడిన రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా నాన్నగారి దగ్గరికి రావడం జరిగింది. సో ఈరోజు రామ్ చరణ్ చెప్పింది ఏంటంటే, నాన్నగారు అంటే ఆల్రెడీ పప్పాజీ గారితో చాలా గొప్ప అనుబంధం ఉంటుంది, అంటే చాలా సార్లు లోపల ఉన్న జ్ఞానం కూడా ఆయనకి ఎరుక పడింది, అంటే మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ట్రూత్ ఆయనకు ఆల్రెడీ వచ్చున్నాయి వాళ్ళ గురువుగారి సమక్షంలో. సో నాన్నగారిని చూడంగానే పప్పాజీ కన్నా వేరుగా అనిపించకుండా, అదే ఫస్ట్ సిట్టింగ్లో అంత తెలియకపోయినా ఆయన అంటే పర్సనల్గా గదిలోకి తీసుకెళ్ళడం, నాన్నగారు తనతో ఇలా పాటలు పాడించుకోవడం, కరెక్ట్గా పప్పాజీ గారు వాడితో ఎలా ఉండేవారో అలాగే నాన్నగారు కూడా ఉండడం వల్ల విపరీతమైన అట్రాక్షన్, అంటే ఆయన నేను వేరు కాదు, నాన్న నాకు ఎన్నో అంటే ఎప్పటి నుంచో నాకు ఊహ తెలిసినప్పటి నుంచో ఆయన తెలుసు అనే భావన వచ్చేసిందంటండి. సో అలా వాడిని అలా అంటే కంటిన్యూ చేశారనమాట పప్పాజీ గారు ఎలా అయితే గైడెన్స్ ఇచ్చారో, తర్వాత కూడా ఇంకా ఇంకా తన ఆధ్యాత్మిక జర్నీలో ఇంకా ఇంకా అభివృద్ధి వచ్చేలాగా నాన్నగారి బ్లెస్సింగ్ సహకరించి నాన్నగారి గ్రేస్లో వాడిని చాలా అప్లిఫ్ట్ చేశారు అని చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో ఐ మీన్ అంటే మనందరం చాలా అదృష్టవంతులు అని నేను అదే చెప్పాను. వాళ్ళకి ఏంటంటే తెలుగు అసలు అర్థమయ్యేది కాదు, ఒక్క ముక్క కూడా తెలుగు అర్థమయ్యేది కాదు. మనందరితో పాటు నాన్నగారు మధ్యాహ్నం ప్రవచనం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని అలా కూర్చుని ధ్యానం చేసుకునేవారు, నాన్నగారు చెప్పేది ఒక్క ముక్క కూడా వాళ్ళకి అర్థం కాకపోయినా. అందుకే నాన్నగారు ఎప్పుడూ అనేవారు, పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన వాళ్ళు వెస్టర్నర్స్ అందరూ కూడా మెడిటేటర్స్, మనం టాకర్స్ అనేవారండి. వాళ్ళకేమో సైలెన్స్లో వాళ్ళు అందుకుంటున్నారు, వాళ్ళకి మౌన భాష సరిపోతుంది, మనకి ఇంకా మాటలే మాటలు అంటే అంటూ ఉండేవారు అనమాట. అయితే పర్వాలేదు అనిపిస్తుందండి, మాటలే అయినా కూడా అంటే దేవుడు ఆ జ్ఞాని రూపంలో మనకి భూమి మీద తిరిగినప్పుడు ఐ మీన్ ఆ సైలెన్స్ని మాటల్లో పెట్టి ఆయన మనకి అన్ని కోణాలు సబ్జెక్టు మనకి వివరించి 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 అంటే అర్థం చేసుకోవడంలోనే మీకు 80% సాధన అయిపోతుంది అన్న దానికి ఆయనే దాన్ని అంటే తొనలు ఒలిచి అంటే తొక్క తీసేసి తొనలు ఒలిచి లోపల ముత్యాలు మన నోట్లో పెట్టినట్టు సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి అది ఈజీగా డైజెస్టబుల్, అదే గోరుముద్దలు చంటి పిల్లలకు తినిపిస్తారు చూడండి అలా మెత్తగా అంటే డైజెస్టబుల్ ఫామ్లోకి చేసి మనందరికీ ఆహారం స్పిరిచువల్ ఆహారం పెట్టారనమాట ఆయన. సో మనం అంటే వాళ్ళకి సైలెన్స్లో సరిపోయింది, మనకి ఆయన వండి మనకి అది మెత్తగా దాన్ని కలిపి డైజెస్టబుల్ ఫామ్లో మనకి ఇచ్చారనమాట. సో అంటే వాళ్ళ శైలి మనం కూడా క్విక్గా ఎదిగిపోగలిగాము అంటే వ్యత్యాసం లేకుండా మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా మంచి ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకొచ్చారండి, అది మనకు కూడా తెలియకుండా. ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులు మనల్ని న్యాచురల్గా పెంచుతారు, పుట్టినప్పటి నుంచి పిల్లల్ని సహజంగా పెంచుకుంటూ వస్తారు, అది శ్రమ అనుకోరు, ప్రేమగా చేస్తారు. అయితే వాళ్ళు పెంచిన సంగతి కూడా మనం మర్చిపోతాం పెద్దయ్యాక, అంటే చంటిపిల్లోడప్పుడు లేకపోతే చంటిపిల్లలప్పుడు మనల్ని ఎలాగా గోరుముద్దలు తినిపించారు, ఎలా తిప్పారు, ఇవన్నీ మనకి జ్ఞాపకం ఉండవు. సో అలాగే అంటే కనిన జనని కన్నా ఘనదయాదాయక ఇది ఆ అనుగ్రహం అరుణాచల, అంటే తల్లి కన్నా ఎక్కువ, అంటే తల్లి కన్నా 1000 రెట్లు ప్రేమతోటి గురువు మనల్ని అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి నడిపిస్తాడండి. అంటే మనకి కూడా తెలియదంట ఆయన పనిచేస్తున్నారు, ఎందుకంటే ఆయనకి రెండు లేదు కదా. సో గుర్తింపు ఉండదు, ఆశింపు ఉండదు, ఆయన చేస్తున్నారనే భావన ఆయనకు ఉండదు, అది సహజంగా చేసుకుంటూ వెళ్తారు. సో మనం చేయవలసింది ఏంటి అంటే మనల్ని మనం కోల్పోతే ఆయన ఏ స్థాయిలో అయితే ఉన్నారో ఆ స్థాయికి మనల్ని తీసుకెళ్లాలని ఆయన చేసిన కృషి వృధా కాకుండా. అంటే యాక్చువల్గా జాన్ డేవిడ్ అన్న ఆయన ఒక ఇంటర్వ్యూ చేశారండి నాన్నగారితో, ఇందాక నేను రామ్ చరణ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పేసిన తర్వాత జాన్ డేవిడ్తో నాన్నగారు చేసిన ఇంగ్లీష్ ఇంటర్వ్యూని చదివి వినిపించాను అనమాట. అవి కొన్ని క్వశ్చన్స్, అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 10 నిమిషాల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఆ ఇంటర్వ్యూ నుంచి తెలుగులో చెప్తాను. ఆయన ఏంటంటే ఇప్పుడు వెస్టర్నర్స్ చాలామంది పాశ్చాత్య దేశాల నుంచి ఇండియా వస్తున్నారు కదా, ఆ ఇండియా దేనికి వస్తున్నారు, ట్రూత్ని తెలుసుకోవడానికి వస్తున్నారు, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడానికి వస్తున్నారు, అది పొందడానికి వస్తున్నారు. అసలు ఉన్నదే జ్ఞానం కదా, లోపల ఉన్నదే ట్రూత్ కదా, సో మళ్ళీ ప్రత్యేకం ఒక చోటకు వచ్చి పొందేది ఏముంది అని అడిగారు ఆయన. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ట్రూత్ మనమే అయినా అది తెలియడం తెలియకపోవడం వ్యత్యాసం, అందరం ట్రూతే, అందరం సత్యమే, మీరు సత్యమే, నేను సత్యమే, లోకమంలో ఎవరూ కూడా సత్యం కాని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ సత్యంలోనే ఉన్నారు, కానీ అది తెలియడం తెలియకపోవడం వ్యత్యాసం. సో అది తెలుసుకోవడానికి వెస్టర్నర్స్ అందరూ ఇండియా వస్తున్నారు. ఇండియా ఎందుకు వస్తున్నారు, భారతదేశం చాలా 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 ప్రాచీనమైనది, ఇది స్పిరిచువల్ ల్యాండ్, ఆధ్యాత్మికానికి మన భారతదేశం సెంటర్ అండి. ఇక్కడ బోల్డ్ మంది మహాత్ములు పుట్టారు, బోల్డ్ మంది జ్ఞానులు, బోల్డ్ మంది యోగులు, బోల్డ్ మంది ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, బోల్డ్ మంది సత్యాన్వేషకులు మ్యాక్సిమం మన భారతదేశంలో ఉంటారంటండి. సో వాళ్ళు ఇలా రావడం వల్ల వాళ్ళకి మనది ఆధ్యాత్మిక నేల అన్నారండి, మన భూమే ఆధ్యాత్మిక భూమి. సో ఇక్కడికి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే, వచ్చి ఇక్కడ ఇప్పుడు ఒక జ్ఞాని సమక్షంలో కూర్చుంటే మనకి చాలా వర్క్ ఎఫర్ట్ లేకుండా జరిగిపోతుంది. వాళ్ళ సమక్షంలో మనకి అనిపిస్తుంది అంటండి, మనం కూడా ఓ ఇప్పటిదాకా నేను ఈ శరీరము మనసు అనుకున్నాను కదా, లోపల ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యమే నేను, నేను కానిది నేను అనుకుంటున్నాను ఇప్పుడు దాకా, ఇదేదో సత్యం నా లోపల ఉంది, అది నేను తెలుసుకోవాలనే కాంక్ష ఒక జ్ఞాని సమక్షంలో పుడుతుంది అంటండి. లేకపోతే ఎలా పుడుతుందన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ట్రూతే కదా అని అంటున్నారు. వాళ్ళు ట్రూతే అయినా వాళ్ళకి ఆ ట్రూత్ వాళ్ళకి ఎరుకలోకి లేదు కదా, వాళ్ళకి అది అనుభవంలో లేదు కదా. సో అసలు ట్రూత్ ఒకటి ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది, ఒక జ్ఞాని సమక్షంలోకి వస్తేనే అది ఎరుకపడుతుంది. ఓహో అంటే బాడీ మైండ్ కాకుండా ఇంకా ఏదో ఉంది, అదేదో ట్రూత్ ఉంది, మనం చుట్టూ చూసే ఈ ప్రపంచము, మనం ఆలోచించే మైండ్ కాకుండా హృదయంలో ఏదో ఉంది అనే స్ఫురణ ఒక జ్ఞాని సమక్షంలో కలుగుతుంది అంటండి. కలగడమే కాకుండా అదేదో మనము పొందాలి అనే ఇన్స్పిరేషన్ వస్తుందంటండి. అందుకు చాలా మంది ప్రయాణం చేసి ఇండియాలో వెతుక్కుంటారంటండి. అని అలా రావడం మంచిది అన్నారండి. మనం కూడా వెస్ట్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అప్పుడప్పుడు నాన్నగారు చెప్తూ ఉండేవారు మనకి. అంటే వాళ్ళకి వర్క్, వాళ్ళకు ఉన్న వర్క్ కల్చర్ మనకి లేదు, మనకి బద్ధకం ఎక్కువ, వాళ్ళకి అసలు బద్ధకం అనేది ఎలా ఉంటుందో తెలియదు, ఎంత వయసు వచ్చినా కూడా యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా వాళ్ళ నుంచి చాలా క్రమశిక్షణ, వర్క్ కల్చర్ అవి నేర్చుకోవాలి. వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ట్రూత్ ఒకటి ఉంది, అది మనం పొందాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి ఇండియా స్పిరిచువల్ సెంటర్ అని చెప్పారండి. అయితే ఆయన నాన్నగారిని మీరెవరు నాన్నగారు అని ప్రశ్నిస్తే, నేను అన్డయింగ్ స్పిరిట్ అని చెప్పారండి పబ్లిక్గా. అంటే చావు లేని చైతన్యం నేను అని నాన్నగారు సమాధానం చెప్పారనమాట. సో భగవాన్ సబ్జెక్ట్ని మీరు చాలా విడమర్చి అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు కదా, సో దాని గురించి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వేస్తాను, దానికి సమాధానం చెప్పండి నాన్నగారు అని అడిగారనమాట. మీరు మాకు మాకు కూడా వెలుగు చూపించాలి, భగవాన్ సబ్జెక్ట్ని ఇంకా రుచికరంగా, ఇంకా అందుబాటులో, ఇంకా సునాయాసంగా అర్థమయ్యేలాగా మీరు చెప్పుకొస్తున్నారు, మా వెస్ట్రన్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్లో కొంత తెలియచేయండి నాన్నగారు అని రిక్వెస్ట్ చేస్తే నాన్నగారు సమాధానాలు చెప్పారనమాట. సో నాన్నగారిని రియలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడిగారనమాట. మాకు వివరించగలరా అసలు ఈ జ్ఞానం ఏంటి, ఈ జ్ఞానం పొందడం ఏంటి అంటే, నాన్నగారు అన్నారు జ్ఞానం పొందడం అంటే మనం స్వేచ్ఛలోకి వెళ్ళడం అన్నారండి. అంటే జ్ఞానం పొందితే తప్ప అసలు జీవుడికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ దేని నుంచి, చావు మరణ పుట్టుక మరణం నుంచి స్వేచ్ఛ, ప్రకృతి నుంచి స్వేచ్ఛ, బంధంలో నుంచి స్వేచ్ఛ, అన్నిట్లో నుంచి, ఏదైతే మనం కాదో అన్నిట్లోంచి విడుదల అవ్వడం జ్ఞానం అన్నారండి. ఇప్పుడు ఇండియా వచ్చి గాడ్ రియలైజేషన్ సీక్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ అవుతుందా అంటే డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది, చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే మనకు అసలు ట్రూత్ అనేది ఒకటి ఉందని, దాన్ని పొందాలని, ఆ పొందాలంటే ఎలాగా అనేది కూడా ఒక జ్ఞానే చెప్పగలడు. సో ఆ టీచింగ్ పట్టుకుని మనం అర్థం చేసుకుంటే మనం విడుదలవుతామన్నారండి. అప్పటి వరకు మనకి ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ లేదు. మనకి తెలిసిన నాటి నుంచి స్వేచ్ఛ రావాలి, తెలియని నాటి నుంచి కూడా స్వేచ్ఛ రావాలన్నారు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఈ ట్రూత్ గురించి మీరు కొంచెం వివరించగలరా అని. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, ట్రూత్ అంటే ఏమీ లేదు, ఎప్పుడూ ఉన్నదే ట్రూత్. అంటే సర్వ వేళలా సర్వ అవస్థలలో ఉన్నదే చైతన్యం, అదే ట్రూత్, అదే భగవంతుడు, అదే ఆత్మ, అదే నిత్యస్థితి, అదే పర్మనెంట్. అంటే ఎప్పటికీ ఉండేది అదే, దాని స్వభావం ఆనందం, దాని స్వభావం స్వేచ్ఛ, దాని స్వభావం చావులేనిది, మరణం లేనిది, అదే నాలెడ్జ్, అదే విజమ్, దానికి పుట్టుక మరణం ఉండదు. మన స్ట్రగుల్స్కి, మన ఈ సంప్రదాయాలకి, మన ట్రెడిషన్స్కి అన్నిటికీ అబౌవ్ అన్నారండి. ట్రూత్ ఎటువంటిది అంటే, అది ట్రూతే బ్రహ్మం, ట్రూతే నిజం, ట్రూతే పర్మనెంట్, ట్రూతే సత్యం. అది తప్ప మిగతావన్నీ కూడా మనసు కల్పించినదే. ఒక్క బ్రహ్మం తప్ప, ఒక్క చైతన్యం తప్ప, ఒక ఆ చావు లేని మరణం లేని చైతన్యం తప్ప మిగతాదంతా కూడా మనసు కల్పితం. సో ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ట్రూత్ వాళ్లే అయి ఉన్నా అది అనుభవంలో లేదు కాబట్టి వచ్చినప్పుడు ఇలాగ ఒక ట్రూత్ రియలైజ్డ్ సోల్ దగ్గర కూర్చున్నప్పుడు ఈ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ట్రూత్ కనుక మనం అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు మనం కూడా ఋషి అవుతామండి. సో అంటే ప్రయత్నపూర్వకంగా మనం అక్కడికి వెళ్ళగలిగితే, అంటే ఒక గురువు సన్నిధిలో అది సునాయాసం అయిపోతుంది. అంటే వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టుగా చాలా న్యాచురల్గా మనకి కూడా మనం ఎఫెక్ట్ పెడుతున్నట్టు తెలియకుండా మనల్ని ఆయన ప్రెజెన్స్లో ఉంచి మనల్ని చైతన్యానికి దగ్గర చేస్తారన్నమాట. సో దాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు స్వేచ్ఛ పొందుతావు, నువ్వు ఇక్కడే ఋషి అయిపోతావు. అది తెలియకపోతే ఇంక ఇలా జన్మలు ఇష్టాలు అయిష్టాలు రాగద్వేషాలు కష్ట నష్టాలు ఇంకా వీటిల్లోనే ఈ ఊపులోనే మనసు కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో ఒక సత్యం ఉంది, అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే స్వేచ్ఛ, ఇంకో రకంగా స్వేచ్ఛ లేదు. అది తెలుసుకోకపోతే నిరంతరము ఈ మనసు గొడవలో కొట్టుకుని ఈ అజ్ఞానంలో కొట్టుకుంటూ ఈ దుఃఖంలో జన్మ మరణాలు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ సైకిల్లో నుంచి ఇంకా విడుదల అవ్వలేము. సో ఇంకా జన్మలు ఇలాగా అంటే దుఃఖంతో కూడి ఉన్న ఈ సంసార జీవితం నడుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకు ట్రూత్ రియలైజ్ అయితే కానీ మనకి స్వేచ్ఛ లేదు. సో అన్ని అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ అంటే బంధాల్లోంచి విముక్తి, దుఃఖంలోంచి విముక్తి, అశాంతిలోంచి విముక్తి, అన్ని అంటే ఏదైతే మనం కాదో, ఏదైతే దుఃఖ కారణమో అదంతా నాన్ సెన్స్, అది మనం కాదు, ఆ మైండ్లోంచి మనం విడుదల అవ్వాలి అంటే ఆయన అన్నారు. అంటే ట్రూత్ మనమే అని తెలియక ఇలాగా సర్చ్ అంటే ఇలాగ అన్వేషిస్తున్నాం కదండి అంటే, అప్పుడు నాన్నగారు అన్నారు ట్రూత్ మన హృదయంలోనే ఉంది. ఆ మన హృదయంలో ఉన్న ట్రూత్ ఎవరు అడ్డొస్తున్నారు అసలు? హృదయంలో అందరి హృదయంలోనే సత్యం ఉంది, అదే నిజం. కానీ ఎవరు అడ్డొస్తున్నారు దానికి? కేవలం నీ మనసే నీకు అడ్డొస్తుంది. సో నీ మనసు ఏం చేస్తుంది? నేను శరీరము, నేను మనసు అనిపింపు చేస్తుంది. అది ఇప్పుడు నువ్వు జ్ఞానిని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది, ఆయన శరీరం మనసుతో లేరు, ఆయన నిండా చైతన్యంతో ఉన్నారు, ఆయన వెలిగిపోతూ ఉన్నారు. ఆయన మాట, ఆయన చేత, ఆయన పలకరింపు అంతా కూడా భగవంతుడు రిఫ్లెక్ట్ అవుతున్నాడు. మనకు అజ్ఞానం రిఫ్లెక్ట్ అవుతుంది, ఆయనకి జ్ఞానం రిఫ్లెక్ట్ అవుతుంది. మనలో జీవ లక్షణాలు ఉన్నాయి, ఆయనలో కంప్లీట్గా ఉన్నది భగవంతుడు. సో ఈ వ్యత్యాసం మనకు తెలిసి ఓహో ఇది మనం కాదు అది మనం అని స్ఫురిస్తుంది అంటండి. అప్పుడు మెల్లమెల్లగా ఓ నాలో హృదయంలో ఒక నిజం ఉంది అని మెల్లమెల్లగా మనకి తెలియకుండానే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది, మెల్లగా మన ప్రయాణం కూడా మొదలవుతుందని చెప్పారనమాట. అప్పుడు ఆయన అన్నారు అందుకే మీ సమక్షంలో కూర్చుంటే అంత శాంతి ఉంటుంది కదా అన్నగారు అని అడిగారనమాట. అవును అవును అని కృతజ్ఞతలు చెప్పారు. అని నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఏంటి అంటే, ఈ ట్రూత్ రియలైజ్ చేయాలి అంటే మనకి ఏమన్నా అర్హత ఉండాలా, అంటే ఈ జ్ఞానం పొందాలి అంటే మనకి ఏమన్నా క్వాలిఫికేషన్ అవసరమా అని అడిగారు. దానికి నాన్నగారు ఏమన్నారంటే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అవసరం అంటండి. అదేంటి అంటే మన మనసు, మన హృదయం, మన మనసు, మన మాట, మన చేత అన్ని ఒక్కటిగా ఉండాలన్నారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారండి. ఫస్ట్ క్వాలిఫికేషన్ జ్ఞానానికి ఏంటి అంటే లోపల హృదయం, మనసు, మాట, చేత ఈ మూడు కూడా ఒక్క సమానంగా ఉండాలన్నారండి. రెండోది ఏంటి అంటే మనసు పవిత్రత, మూడోది మనసు నిగ్రహం. సో ఇవి క్వాలిఫికేషన్స్ అండి. జ్ఞానం పొందడానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ది టాప్ మోస్ట్ అంటే బాగా ప్రముఖమైంది ఏంటి అంటే మన హృదయం, మన మనసు, మన మాట, మన చేత ఒక్కలా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, మనసు కంట్రోల్లో ఉండాలి. సో మనసును కంట్రోల్లో పెట్టుకోకుండా, మనసును మనం ఉపసంహరించకుండా లోపలున్న హృదయాన్ని ఎలా పొందుతాం అసలు? ఎక్కడైతే మనసు ఉదయిస్తోందో ఆ ఉదయించే చోటునే సత్యం ఉంది, ఆ ఉదయించే చోటే పరమాత్మ ఉన్నాడు. సో మనసుని అక్కడికి మనం తీసుకెళ్ళగలగాలి. ఆ తీసుకెళ్ళాలి అంటే దాన్ని కంట్రోల్లో ఉంచాలి. సో మైండ్ కంట్రోల్ చాలా అవసరం. సో మన సాధన ఏం చేసినా కూడా ఒకటి మైండ్ని కంట్రోల్లోకి తేవడానికి, దానికి ఏకాగ్రత పవిత్రత చేకూర్చడానికి. సో అంటే మైండ్ కంట్రోల్ అంటే ఏంటి నాన్నగారు అని అడిగారు. మైండ్ కంట్రోల్ అంటే ఏమీ లేదు, దాన్ని అటు ఇటు చెలించకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనసు అన్ని చోట్లకి వెళ్ళొచ్చేస్తూ ఉంటుందండి. సో అలా వెళ్ళిపోకుండా దాన్ని నిలకడగా కంట్రోల్ చేసి దాన్ని ఒక చోట ఉంచగలగడం మనసు కంట్రోల్ అన్నారు. అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. మనోనిగ్రహం ఎలా వస్తుంది అంటే చంచలంగా ఉన్న మనసుని అన్ని చోట్లకి వెళ్ళిపోనివ్వకుండా దాన్ని మెల్లమెల్లగా ఉపసంహరించి దాన్ని వెనక్కి అంతర్ముఖ దృష్టి తీసుకురావడం అన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి నష్టం అనుకోవచ్చు. సాధన ఎలా అవుతుందండి, మనసు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా సాధన అవ్వదు కదా. ఎందుకంటే హృదయంలో వస్తువు ఉంది, హృదయంలో సత్యం ఉంది. కానీ మనసు ఎక్కడికి వెళ్తుంది, అసత్యమైన విషయాల్లోకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటే సత్యానికి దూరం అయిపోతూ ఉంటాను తప్ప దగ్గర అవ్వం. సో వాండరింగ్ మైండ్ అంటే చలించే మనసుని అక్కర్లేని తలంపులు, ఈ అక్కర్లేని తలంపులన్నీ పెంచుకునే కొలిది మనకి అనారోగ్యం వచ్చేస్తుంది అన్నారండి. దుఃఖం వస్తుంది, మానసికంగాని శారీరకంగా ఆరోగ్యం కోల్పోతాము. ఈ ఎక్కువ మనసు హృదయంలో లేకుండా ఎక్కువ తిరగడం వల్ల ఏమవుతుందంటే మన భౌతిక జీవితము మనకి క్లారిటీ ఉండదు, మన భౌతిక జీవితం సరిగ్గా నడవదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా అభివృద్ధి రాదు అని చెప్పారండి. అందుకు ఏకాగ్రత పవిత్రత తీసుకురావాలి అంటే దాన్ని మెల్లమెల్లగా ఆ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఈ కంట్రోల్లోకి తేవడానికి ఏమన్నా ఉపాయాలు ఉన్నాయా అని అడిగారండి ఆయన. అప్పుడు నాన్నగారు చాలా అద్భుతం ఏం చెప్పారంటే చాలా ఉపాయాలు ఉన్నాయి దీనికి. దీన్నే మా భాషలో, మా ఇండియన్ లాంగ్వేజ్లో, మా భారత సంస్కృతిలో మేము అనేది ఏంటంటే దీనికి మేము పెట్టుకున్న పేరు ఉపాసన. ఉపాసన చేస్తే మెల్లమెల్లగా మన మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఉపాసన ఎలా చేయాలి అంటే చాలా రకాలు ఉన్నాయని చెప్పారండి. ఒకటి ఏంటంటే నిరంతరం దేవుని స్మరించుకోవడం, లేకపోతే మన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం, లేకపోతే మన గురువు, మనకి బాగా ఆప్తుడైన గురువుని స్మరించుకుంటూ కాన్స్టెంట్గా అంటే నిరంతరం ఆయన్ని జ్ఞాపకంలో తెచ్చుకుంటూ ఆయన నామం జపించుకుంటూనో, లేకపోతే ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుంటూనో, లేకపోతే ఆయన రిమెంబరెన్స్లో ఉంటేనో మనకి మెల్లమెల్లగా మనసు కంట్రోల్లోకి వస్తుంది. కొంతమందికి ప్రాణాయామం అలవాటు ఉంటుంది, అంటే ఈ ఊపిరి శ్వాస చూసుకుని శ్వాసని అంటే మెడిటేషన్ త్రూ ప్రాణాయామ కొంతమందికి అలవాటు ఉంటుంది. అది చేతనైన వాళ్ళు అది చేసుకోవచ్చు అన్నారు. కానీ బెస్ట్ అంటే బాగా మనకి ఈజీ సులభం అయింది ఏంటి అంటే నిరంతరం ఆయన్ని అంటే అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల, ఫస్ట్ స్టాంజాను చెప్పారు కదా అక్షరమణిలో. నిరంతరంగా నన్ను ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళ అహం నేను మింగేస్తానన్నారండి. సో మనకి సింపుల్ టెక్నిక్ ఇచ్చారు నాన్నగారు. నిరంతరం మన గురువునో, మన అరుణాచలేశ్వరునో, భగవాన్నో, లేకపోతే ఎవరికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, ఏ నామం ఇష్టమైతే ఆ నామం, లేకపోతే ఇప్పుడు ఈ సత్సంగం ఏంటి, నాన్నగారిని స్మరించుకోవడమే, నాన్నగారు చెప్పిన మాటలు, నాన్నగారి రూపం, ఆయన నవ్వు, ఇవన్నీ తలపెట్టుకుంటూ ఉంటే మనసు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళకుండా ట్రూత్ వైపు వెళ్తుందండి. సో ఈ బయటికి వెళ్ళిపోయే మనసుని ఆయన నామాన్ని ఇచ్చి, ఆయన రూపాన్ని ఇచ్చి, లేకపోతే ఆయన మీద ధ్యానం చేస్తూ దాన్ని లోపలికి ఉపసంహరించుకోవాలి. సో నాన్నగారు అదే మెడిటేషన్ కూడా చేయొచ్చా మేము అని అడిగారు. ఎందుకంటే బెస్ట్నెస్ అందరూ కూడా ఎక్కువ మెడిటేషన్కి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నాన్నగారు అన్నారు తప్పకుండా మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిటేషన్ అనేది దేనికి చేస్తారు అంటే మైండ్ని తీసుకెళ్ళి ఉపసంహరించి రూట్ దగ్గర ఉంచడానికి ట్రై చేస్తారు కాబట్టి మెడిటేషన్ చాలా మంచిదని చెప్పారు. అండ్ ఈ మాటలు మాట్లాడే వాళ్ళకన్నా మెడిటేటర్స్కు క్వాలిటీ భక్తులు అనేవారు అన్నమాట. అంటే సాధన అవసరమా నాన్నగారు అయితే అని అడిగారు ఆయన. సాధకుడు ఉన్నంత కాలం సాధన అవసరం, సాధకుడు లేనప్పుడు సాధన అవసరం లేదు. ఇప్పుడు నేను పలానా అనుకుంటున్నప్పుడు నేను పలానా కాదు అని తెలిసే వరకు నువ్వు చేయవలసింది ఏదో ఒకటి. సో మెడిటేషన్ ధ్యానము ఎవరికి, ట్రూత్ అన్వేషించే వాళ్ళకి. జ్ఞానం వచ్చేసినోడికి అక్కర్లేదు, జ్ఞానం వచ్చేసినోడికి ఏ సాధన అక్కర్లేదు. అంటే నేను పలానా అని ఒక వ్యక్తితో నువ్వు తాదాప్యం పొందుతున్నావు కాబట్టి, ఒక వ్యక్తిత్వంతో తాదాప్యం పొందుతున్నావు కాబట్టి సాధన చెప్పారు, లేకపోతే సాధన అక్కర్లేదు. సో ఎవరు మెడిటేషన్ చేస్తున్నారు, ఇప్పుడు నామం చేసినా జపం చేసినా ఎవరు మెడిటేటర్, ఎవరు మైండ్ మెడిటేటరు. చేయగా దేనికి చేస్తున్నావు, ఏదైతే మైండ్తో నువ్వు ధ్యానం చేస్తున్నావో దాన్నే అంతర్ముఖం చేయడానికి చేస్తున్నావు అనేది మర్చిపోద్దు అన్నారండి. అందుకే మనల్ని ఏ సాధన చేసినా నువ్వు భక్తి చెయ్యి, శరణాగతి చెందు, ఎంక్వైరీ చెయ్యి, ఏది చేసినా నువ్వు చూసుకోవాల్సింది ఏంటి అంటే మన మనసు అంతర్ముఖం అవుతుందా బహిర్ముఖం అవుతుందా, బహిర్ముఖంగా వెళ్ళే మనసుని మన భక్తి లోపలికి తీసుకొస్తోందా, మన ధ్యానం లోపలికి తీసుకొస్తోందా, మన విచారణ లోపలికి తీసుకొస్తోందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలండి. మనకి రోగం ఉన్నప్పుడు మందు తప్పదు, రోగం తగ్గిపోయాక మందు అవసరం ఉండదు. సో మనసు ఉన్నంతకాలం దానికి ఏదో ఒకటి సాధన తప్పదు. సో నెక్స్ట్ ప్రశ్న అడిగింది ఆయన ఏంటి అంటే, ఆత్మవిచారణ. భగవాన్ ఎక్కువ హైలైట్ చేసింది ఆత్మవిచారణ కదా గారు. సో ఆత్మవిచారణ మెయిన్ డైరెక్ట్ రూట్ అన్నారు రియలైజేషన్కి. దాని గురించి మీ అభిప్రాయం చెప్పమన్నారు. దానికి నాన్నగారు ఏమన్నారంటే, భగవాన్ రియలైజేషన్ గురించి చాలా విస్తృతంగా చెప్పిన మాట నిజమే, దాని మీద స్ట్రెస్ చేసిన మాట కూడా నిజమే, కానీ భగవాన్ మాత్రం రియలైజేషన్ ఎంక్వైరీతో పొందలేదు. భగవాన్కి రియలైజేషన్ సెల్ఫ్ ఎంక్వైరీతో రాలేదు. ఏ ఆయన మీరు అనుకుంటున్నారు ఆయన జ్ఞాన మార్గమే ఎక్కువ చెప్తారు, లేకపోతే సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కువ అంటే ఆత్మవిచారణ ఎక్కువ చెప్పారని మీరు అనుకుంటున్నారు, కాదు, రెండిట్లకి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారు ఆయన. ఒకటి శరణాగతి, రెండు ఆత్మవిచారణ. అంటే మెల్లమెల్లగా కొంత కొంత సరెండర్ అవ్వడం మొదలు పెడితే అలా 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 పెరిగి 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 అది సంపూర్ణ శరణాగతి అవుతుంది. రెండు మార్గాలకి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు, అండ్ ఎవరి మెంటల్ మేకప్ను బట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అయితే మీరు అనుకున్నట్టు సెల్ఫ్ ఎంక్వైరీ కన్నా కూడా ఆయన చాలాసార్లు ప్రాధాన్యత శరణాగతికి ఇచ్చారు. ఎందుకంటే నీకే గనక కంప్లీట్ విశ్వాసం, కంప్లీట్ నమ్మకం, అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడే ఈ సృష్టికి కర్త, ప్రతి చర్యకి కారణం భగవంతుడే అని గనక నీ మనసు విశ్వసిస్తే అప్పుడు నీకు ఎంక్వైరీ అవసరం లేదు. కాదు, నువ్వు భగవంతుడి పట్ల నీకు కంప్లీట్ విశ్వాసం లేదు, లేకపోతే అంతటా ఉన్నది ఆయనే, కంట్రోల్ ఆయనే అనేది నీకు డౌట్ ఉందనుకో, అప్పుడు నీకు సెల్ఫ్ ఎంక్వైరీ కరెక్ట్ అన్నారు. అప్పుడు నీకు సెల్ఫ్ ఎంక్వైరీ ఎసెన్షియల్ అన్నారు భగవాన్ అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే, సరే ఇప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ అయితే సెల్ఫ్ ఎంక్వైరీ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ ఒకటి కాదా అన్నారు. ఒకటి కాదన్నారు నాన్నగారు. అది వేరే మార్గం, ఇది వేరే మార్గం. ఎవరు ఏ మార్గంలో ఎవరి మెంటల్ మేకప్ను బట్టి వాళ్ళు వెళ్ళచ్చు, కానీ రెండూ కూడా ఒక చోటకే తీసుకెళ్తాయి. అదేంటి అంటే ఆత్మ సాక్షాత్కారమే. నువ్వు భక్తి ద్వారా అన్న వెళ్ళు, ఎంక్వైరీ ద్వారా వెళ్ళు, కర్మ మార్గం ద్వారా వెళ్ళు, వెళ్ళేది మళ్ళీ చివరికి అందరూ అక్కడికే. సో నాన్నగారు ఏమన్నారంటే, చాలా చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారండి. సెల్ఫ్ ఎంక్వైరీ ఏంటంటే, ఇప్పుడు నీకు మనసు అనేది ఒకటి కనిపిస్తోంది, నీకు మనసు వచ్చాక ప్రపంచం వస్తోంది, భగవంతుడు వస్తున్నాడు. సో మనసు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి, కానీ మనసు లోపల మనసు అణిగిపోతే ఏదీ లేదు. సో సెల్ఫ్ ఎంక్వైరీ చేసే వాళ్ళకి నాన్నగారు చాలా క్లియర్గా ఏం చెప్పారు అంటే, సెల్ఫ్ ఎంక్వైరీ బెస్ట్ ఆత్మవిచారణ ఏంటి అంటే, మనసుని హృదయస్థానంలో ఉంచడం. నువ్వు గనక మనసుని హృదయస్థానంలో ఉంచడం అలవాటు చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ మనసు కరిగిపోతుంది. జస్ట్ సింపుల్గా నీ మనసును తీసుకెళ్ళి ఆ హృదయస్థానంలో ఎంత డ్యూరేషన్ ఉంచగలవో అంత డ్యూరేషన్ ఉంచుతూ ఉండు. అలా ఉంచుతూ ఉంటే నీ వాసనలే కాదు, మనసే కాదు, పూర్తిగా మెల్లమెల్లగా కరిగిపోతుంది. బెస్ట్ సాధన అన్నారండి. మీరు భక్తి చేయండి, సెల్ఫ్ ఎంక్వైరీ చేయండి, ఆ ఏది చేసినా నీ మనసును గనక నీ హృదయస్థానంలో నువ్వు ఉంచగలిగితే అది ఉత్కృష్టమైన సాధన అన్నారండి. అప్పుడు నీకు ఆ ట్రూత్ ఉండగా 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 నీకు ట్రూత్ తాలూకు అనుభవం వస్తుంది. అదే చావులేని స్థితి, అదే ఎటర్నల్ స్టేట్, అది మనలోనే ఉంది, అదే మనమై ఉన్నాము అనేది మనకి స్ఫురింపుకి వస్తుంది. అదే మన మైండ్కి సోర్స్ కూడా. అది నిజమైన ఆత్మవిచారణ అన్నారండి. అప్పుడు ఆత్మవిచారణ చేసేవాళ్ళు ప్రపంచాన్ని దేవుణ్ణి నమ్మవలసిన అవసరం లేదు, ఎందుకంటే మైండ్ని తీసుకెళ్ళి అలాగో హార్ట్ దగ్గర పెడుతున్నారు. అసలు ఆ మైండ్నే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, ఆ మైండ్నే అక్కడే అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా ప్రపంచాన్ని దేవుణ్ణి ప్రత్యేకం వాళ్ళు తలపెట్టక్కర్లేదు. సో ప్రపంచం వచ్చాక మైండ్ వచ్చాక ప్రపంచం వచ్చింది, ప్రపంచం వచ్చాక రాగద్వేషాలు వచ్చినాయి, ఇష్టాయిష్టాలు వచ్చినాయి, భయం వచ్చింది, వేరుభావన వచ్చింది, ఇది వస్తేనే సమస్తం వచ్చింది, అది వస్తేనే ఒకటో పర్సన్, రెండో పర్సన్, మూడో పర్సన్ కూడా వచ్చినాయి. సో మొత్తం పెంట్ అంతా ఎక్కడ ఉంది? మనసులో ఉంది. మనం మొత్తం అవిద్య అజ్ఞానం అంతా ఎక్కడ ఇముడుంది? మనసులో ఇముడుంది. సో నువ్వు ఆత్మవిచారణ చేస్తే ఏం చేయాలి అంటే, ఆ మైండ్ ఫోకస్ అంతా మైండ్ మీద పెట్టాలి. ఇంకా ప్రపంచం దృష్టి వదిలే, దేవుడి దృష్టి వదిలే, నీ మనసు మీద ఏకాగ్రత పెట్టి ఆ మనసుని తీసుకెళ్ళి నువ్వు హృదయస్థానం దగ్గర పెడితే అసలు దానికి మించిన సాధన లేదన్నారు. సో మెల్లమెల్లగా ఆ మైండ్ బయటికి వెళ్ళిపోయే మైండ్ నిలనివ్వకుండా దాన్ని ప్రశ్నిస్తూ, ఎవరికి ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయి, ఈ ప్రపంచం ఎవరికి కనిపిస్తోంది, లేకపోతే ఆ దేవుడు అని తలపెట్టే ఈ మైండ్ ఎవరు అని దాన్ని మెల్లమెల్లగా దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని ప్రశ్నించి వెనక్కి తీసుకురమ్మన్నారండి. ఏ ఆ మైండ్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది అంతర్ముఖ దృష్టి కలిగి అది ఆత్మాకారం మెల్లగా స్టెప్ బై స్టెప్ ఆత్మాకారం చెందుతుందన్నమాట. ఏ రెండు పార్ట్స్కి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. నీకు ఒకవేళ భక్తి బాగా ఇష్టం అనుకో, లేకపోతే నువ్వు ఆల్రెడీ అంటే ఉన్నదే పరమాత్మ అంతా ఆయనే కర్త, ఆయనే కర్త నేను కాదు అనే సిస్టమ్ నీకు ఉంటే గనక అసలు ఇంక నీకు వేరే ఏం అక్కర్లేదు. సో ఆయన ఆయన సంకల్పమే నా సంకల్పం, ఆయన సంకల్పమే జరుగుగాక అని మనం చేతులు ఎత్తేస్తే త్యాగరా అదే అన్నారు. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులు, అంటే బతికుండగానే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళండి. వైదేహముక్తులు కొంతమంది ఉన్నారు, త్యాగరాజు లాంటి వాళ్ళు, లేకపోతే జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళు, అంటే మరణం వచ్చే టైంలో ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు అన్నమాట. ఇది అది సైమల్టేనియస్గా జరిగిందని వైదేహముక్తి అంటారు, బతికుండగా రియలైజేషన్ వస్తే జీవన్ముక్తి అంటారు. సో ఇద్దరు కూడా జ్ఞానులే, అయితే బాడీ ప్రధానం కాదు ఇక్కడ, మన స్టేట్ ప్రధానం అన్నారనమాట. అయితే రెండు పార్ట్స్ కూడా ఎవరు ఏ పార్ట్లో వెళ్ళినా కూడా సిన్సియారిటీ ముఖ్యం అన్నారు. అంటే మనం మన ఏకాగ్రత మన నిష్ట దాని పట్లుంటే మనం తొందరగా లోపలికి వెదుగుతాం అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళ మెంటల్ మేకప్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, వాళ్ళకి ఏది రుచికరిస్తే దాంట్లో ప్రయాణం చేయొచ్చు. ఎటు తిప్పి చూసి మనసుని తీసుకెళ్లవలసింది హృదయంలోకి. సో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట రెండు. సో రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రపంచం కనబడుతోందో అది అదృశ్యం అయిపోతుంది అంటున్నారు కదా. అసలు ప్రపంచం అంటే ఏంటి మాకు వివరించగలరా అని అడిగారు. ఇప్పుడు ప్రపంచం అణిగిపోతే, అంటే మనసు అణిగిపోతే ప్రపంచం అణిగిపోతుంది, ప్రపంచం కనబడకుండా పోతే అప్పుడు మైండ్ సోర్స్లోకి వెళ్ళిపోతుంది అన్నారు కదా. అసలు ప్రపంచం అంటే మీ దృష్టిలో ఏంటి నాన్నగారు అని అడిగారు అన్నమాట. దానికి నాన్నగారు ఏం చెప్పారంటే రుచిసర్ప భ్రాంతి వివరంగా చెప్పారు, చాలా వివరంగా. అంటే ఒక తాడు చూసి తాడుని నువ్వు పామని భ్రమించావు. సో నీ భ్రమ నిజం కాదు, కానీ నీ భ్రమలో అది పామనే అనిపిస్తూ ఉంటుంది, వాస్తవానికి అది తాడు. నువ్వు తాడుని తాడుగా చూస్తే నీకు పాము కనపడదు, కానీ తాడుని పాముగా గనక నువ్వు అంటే గ్రహిస్తే లేని పాము తాడులో నీకు కనిపిస్తుంది. అలాగే ప్రపంచం లేదు, ఉన్నది చైతన్యం. అయితే చైతన్యంలో నీకు ప్రపంచం కల్పించబడింది. తాడులో పాము ఎలా నీ మనసు కల్పించిందో అలా బ్రహ్మంలో ప్రపంచాన్ని మనసు కల్పించింది. సో ఎప్పుడైతే నువ్వు తాడు తాడుగా చూసావో పాము ఎలా పోతుందో, అలాగే నువ్వు డైరెక్ట్గా ఉన్న చైతన్యాన్ని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు ప్రపంచం అదృశ్యం అవుతుందన్నారండి. చాలా అద్భుతంగా చెప్పారు. ప్రపంచం అనేది వాస్తవానికి లేదు, అయితే పాము నీకు తాడులో ఎలా కనిపిస్తోందో అలా నీ భ్రాంతి వల్ల ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తోంది చైతన్యంలో. ఎప్పుడైతే నీకు చైతన్యం ఎరుకలోకి వచ్చేసిందో ఈ ప్రపంచం లేదనే సంగతి నీకు గ్రహింపుకి వచ్చేస్తుంది అన్నారనమాట. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని తీసేయడం ఎలా నాన్నగారు అన్నారు. చాలా అద్భుతంగా అడిగారండి, ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్స్లో అడిగారనమాట. సరే నాన్నగారు, ఇప్పుడు ఈ మన భ్రాంతి కదా, దీన్ని ఎలా తీసేసుకోవడం అని అడిగారు. ట్రూత్ రియలైజ్ అయితే తప్ప భ్రాంతి పోదన్నారండి. అంటే లోపలున్న చైతన్యం నీకు కంప్లీట్గా ఎరుక పడితే తప్ప అది ప్రపంచ అబద్ధం అనేది నీకు అర్థం కాదు. అందుకే సాధన, అందుకే ఈ ప్రాక్టీస్, ఈ ఎఫర్ట్, ఈ ప్రయత్నాలన్నీ కూడా దానికోసమే. ఏ పూర్తిగా మనోనాశనం అయితే కానీ కుదరదు అన్నారు కదా. దానికి ఏది సహకరిస్తుందంటే సాత్విక మనసు సహకరిస్తుంది అన్నారండి. మనం సాత్విక అంటే అది డెస్టినేషన్ కాదు, అది గమ్యం కాదు, కానీ సాత్విక మనసుతోనే మనం గమ్యాన్ని చేరగలం. సో సాత్విక మనసుని ప్రాక్టీస్ చేయమన్నారండి. పూర్తిగా మనోనాశనం అయితే కానీ రియలైజేషన్ రాదు కదా అని అడిగారు అన్నమాట. అప్పుడు నాన్నగారు అన్నారు, అవును పూర్తిగా నశించవలసిందే. ఏ అది హృదయ స్థానంలో పెట్టకుండా అది మనోనాశనం అవ్వదు. అందుకు మనోనాశనం అవ్వాలి అంటే 100% నీ మనసుని అంతర్ముఖ దృష్టి కలగాలి. నీకు లోపల ప్రయాణం చేస్తే తప్ప ఇన్నర్ లైఫ్ లేకుండా స్పిరిచువాలిటీ సాధ్యం కాదన్నారండి. ఒక జ్ఞానికి మనసు పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుందా అని అడిగారు ఆయన క్వశ్చన్. అప్పుడు నాన్నగారు అన్నారు, ఒక జ్ఞానిది కాలిపోయిన తాడు అన్నారండి. కాలిపోయిన తాడు కట్టడానికి పనికిరాదు, దాన్ని ఆ తాడుతో ఏమి చేయలేము మనం, దాన్ని దేన్ని బంధించలేము, దేన్ని కట్టలేము, అది ఉపయోగపడదు, కానీ కనపడుతుంది, ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే ఒక జ్ఞానికి మనసు అవలీలగా ఉంటుందండి, ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు జయ వచ్చారు, లేకపోతే పద్మ వచ్చారు, లేకపోతే పార్వతి వచ్చారు, ఉష వచ్చింది, గుర్తిస్తారు, మనల్ని గుర్తిస్తారు, మనతో మాట్లాడతారు, వ్యవహరిస్తారు, కానీ వాళ్ళకి బంధించడం అనేది ఉండదు. అంటే కాలిపోయిన తాడు లాంటిది జ్ఞాని, జ్ఞాని మనసు. మనకి మనసు అంటే మనసు ఫంక్షన్ చేయదా, జ్ఞాని మనసు అంటే ఫంక్షన్ చేస్తుంది అన్నారండి. అంటే అవసరానికే గుర్తుపట్టడం మాట్లాడడం చేస్తారు, కానీ లోపల ఏ బంధము ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ సాదాప్యం 100% లోపలను చైతన్యంతో ఉంటుంది. మనసు ఊరికి కాలిపోయిన తాళ్ళలాగా ఉండి ఉండనట్టుగా కనిపిస్తుందండి అంతే. ఆ స్వచ్ఛమైన మనసే ఆత్మాకారం చెందుతుంది అన్నారు. సో ప్యూర్ మైండ్ అయినా నో మైండ్ అయినా ఒకటేనా నాన్నగారు? బుద్ధుడి మార్గంలో ఉండే వాళ్ళు శూన్యం అంటారు కదా, మనసు లేని స్థితి అంటారు. పవిత్రమైన మైండ్ అది ఒకటేనా అంటే ఒకటే అన్నారు నాన్నగారు. అంటే పూర్తిగా పవిత్రమైపోయిన మైండ్ నో మైండ్ స్టేట్కి వెళ్ళిపోతుంది అని చెప్తే రెండు ఒకటే, ఆ రెండింటికి మీరు సంశయం పెట్టుకోకర్లేదన్నారు. సో ఫైనల్గా వాసనల దగ్గరకు వద్దామండి, దీంతో ముగిస్తాను. ఇప్పుడు వాసనల మాట ఏంటి నాన్నగారు అని అడిగారు. ఇది మనందరికీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ వాసనల వల్లే మనం ఇంకా వేరుగా ఉన్నామండి. ఈ వాసనలు పూర్తిగా కాలిపోతే తప్ప ఆత్మసాక్షాత్కారం పర్మనెంట్ అవ్వదు. ఇవి బహుజన్మలుగా వస్తున్నాయి. అసలు వాసన ఎలా ఏర్పడుతుంది? మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని ఏ పని చేసినా మీకు ఒక రిజల్ట్ వస్తుంది, అంటే ఒక దానికి ఒక పరిణామం ఉంటుంది. మీరు ఆశింపు పెట్టుకుని పని చేస్తే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని మీరు అనుభవిస్తారు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంటే నీకు వాసన కింద పడుతుంది. ఆ వాసనతో మళ్ళీ నువ్వు పనిచేస్తావు, నీకు స్వార్థం పెరుగుతుంది. వాసనతో పనిచేస్తావు, మళ్ళీ రిజల్ట్ ఆశిస్తావు, వచ్చిన రిజల్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఈ సైకిల్లో నువ్వు తిరుగుతూ వాసన బలీయం చేసుకుంటూ వచ్చావు ఇంతకాలం. ఇప్పుడు వాసనను తొలగించుకోవాలి. ప్రతి వాసనని నువ్వు తొలగించుకుంటే తప్ప నువ్వు పర్మనెంట్గా ఆత్మస్థానంలో ఉండడానికి అవకాశం లేదు. నీ బంధము, నీ అడ్డు, నీ ఆబ్స్టికల్ అన్నీ కూడా ఈ లోపల వాసనలు మాత్రమే. సో నువ్వు చేసే యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేహాత్మ బుద్ధి నుంచి వస్తుంది. ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి వచ్చిన యాక్షన్ నీకు రిజల్ట్ ఆశిస్తున్నావు, ఆ రిజల్ట్ ఎంజాయ్ చేస్తున్నావు. ఎంజాయ్ చేస్తే వాసన పడుతుంది, వాసన నుంచి మళ్ళీ తలంపు వస్తుంది, అదే నీ ప్రవర్తన కింద మారుతుంది, అది నీ స్వభావం అయిపోతుంది. అందుకే స్వభావం నుంచి బయటకు రావడం చాలా కష్టం అన్నారండి. వాసన నుంచి బయటకు రాకుండా మనసులోంచి బయటకు రాము, మనసులోంచి బయటకు రాకపోతే మన స్వభావం నుంచి బయటకు రాలేము. సో అసలు ముందు మనో నిగ్రహం ఉంటే తర్వాత మెల్లమెల్లగా మనోనాశనానికి దారి తీస్తుంది అన్నమాట. సో ఈ వాసనలు తొలగించుకోవడానికి ఏం చేయాలి నాన్నగారు అని ప్రశ్నించారు. సో దీంతో ముగిస్తానండి. వాసనలు నశింప చేసుకోవాలి అంటే దానికి ఫుడ్ సప్లై ఇవ్వకూడదు అని చెప్పారండి. నువ్వు వాసనని ఫుడ్ ఇచ్చే కొలది అది బలిసిపోతూ ఉంటుంది. వాసనకి ఫుడ్ ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి? నువ్వు దానికి ఆధ్యాత్మిక ఫుడ్ని ఇస్తూ ఉండాలి. ఇదేమో మాడబెట్టాలి, అక్కడేమో పుష్టి చేయాలి. ఎక్కడ పుష్టి చేయాలి? ట్రూత్ దగ్గర పుష్టి చేయాలి, సత్యం దగ్గర దాన్ని బలం పెంచాలి. దీని బలం తగ్గించేయాలి, వాసన బలం తగ్గించేయాలి. ఎలా చేస్తావు? నిరంతరం భగవంతుని స్మరించుకోవడం వల్ల, నిరంతరం నీ గురువుని జ్ఞాపకం తెచ్చుకుని నిరంతరం ఆయన ధ్యాసలో ఉంటూ నువ్వు అరుణాచల శివ చాంటింగ్ చేస్తావా, లేకపోతే దేవుడి మీద ధ్యాస పెడతావా, నీ గురువు మీద పెట్టుకుంటావా, కాన్స్టెంట్ రిమెంబరెన్స్లో నీకు వాసనలు తొలగిపోతాయన్నారండి. సహజంగా తేలిగ్గా నీ మనసును కనుక నిరంతరం చైతన్యం మీద కనుక పెట్టగలిగితే చైతన్యం మీద, దేవుడి మీద పెట్టగలిగితే దేవుడి మీద. ఇప్పుడు ఇన్నర్ దృష్టి ఉన్న వాళ్ళకి హార్ట్ సోర్స్లో పెట్టి ఉంచగలరు కాబట్టి వాళ్ళు అది చేయగలరు. అది చేయలేరు మీరు. వాసన తగ్గించుకోవాలి కాన్స్టెంట్గా, అంటే నిరంతరం భగవంతుని తలపెట్టుకోవడం, గురువుని తలపెట్టుకోవడం, ఆయన్ని స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటే మెల్లమెల్లగా నీ వాసన క్షీణిస్తుంది. దాంతో నువ్వు దెబ్బలాడితే దానికి బలం పెరుగుతుంది అన్నారండి. సో నువ్వు ఫేస్ టు ఫేస్ వాసనతో దెబ్బలాడద్దు, దాన్ని పక్కన పెట్టే, అసలు దాన్ని పట్టించుకోకు. నువ్వు దానికి నువ్వు ఆహారం పెట్టకు. నువ్వు ఆహారం దేనికి పెడతావు? నీ మనసుకి భగవంతుని తగిలించు, నీ గురువుని తగిలించు. కాన్స్టెంట్గా ఆయన్ని పట్టుకునేలా, ఆయన పాదాలు విడిచిపెట్టకుండా నీ హృదయ స్థానంలో మనసు నుంచి తొలగితే అక్కడ ఉంచు. లేకపోతే నీ మనసుని ఆ భగవంతుడిని తగిలించుంచు. అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క వాసన నీకు తొలగిపోయి ఆ మనసే పవిత్రమయ్యి అదే అమనస్కి స్థితికి తీసుకెళ్ళి మనల్ని ఆత్మ సాక్షాత్కారం పొందేలా చేస్తుందండి. సో మొత్తం ఇంటర్వ్యూ అంతా మాట్లాడడానికి అవ్వకపోయినా మెయిన్ పాయింట్స్ మీకు మీ అందరికీ డిస్కస్ చేశాను. సో మనం నాన్నగారు చెప్పినట్టు మనందరం రావాల్సింది ఇప్పుడు ఏంటి అంటే మనందరికీ కూడా లోపల శాంతి అనేది లోపలే ఉంది, బయట లేదని తెలుసు. అది కంప్లీట్గా శాంతి స్టేజ్లోకి మనం వెళ్ళిపోవాలి అంటే ఏది ఆటంకం అంటే మన వాసనలే మన ఆటంకం. అవి ఈ కేవలం ఈ జన్మే కాదు, బహుజన్మలుగా వస్తున్నాయి కాబట్టి ఒక్కసారే పోదు కాబట్టి కంగారు అక్కర్లేదు. దానికి ఫుడ్ సప్లై మానేసి మనం భగవంతుణ్ణి నిరంతరం స్మరించుకుంటూ ఇలా సత్సంగం చేసుకుంటూ నాన్నగారు మాటలు తలపెట్టుకుంటూ ట్రూత్ గురించి శ్రవణం చేయగా 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 దాన్ని మననం చేసి దాన్ని అర్థం చేసుకుని మనసుని అంతర్ముఖం చేస్తే మెల్లమెల్లగా వాసనలు తొలగిపోతాయండి. సో దీంతో ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, ప్లస్ గ్రీష్మకి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసినందుకు. నాన్నగారి దయ మనందరి మీద ఎప్పుడూ ఉంటుంది. మనం ఆయన జ్ఞాపకం చేసుకుని సునాయాసంగా దాటేయచ్చండి ఆయన్ని నిరంతరం స్మరించుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.